జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజక ఆచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయ స్వామివారు మన యందు అనుగ్రహంతో అందించినటువంటి గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం, ప్రశ్నోత్తర రూపకంగా అద్భుతమైనటువంటి భగవద్గీత వ్యాఖ్యానమిది. దాన్ని ప్రతిరోజు యథావకాశంగా మనం గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. నేటి వరకు 101 భాగములు పూర్తయ్యాయి. ఈవేళ 102 భాగం ప్రారంభం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక 1841వ ప్రశ్నతో మళ్ళీ ఈనాటి భాగాన్ని కొనసాగిద్దాం. అడిగాను స్వామి దాసోహం, రానాయన కూర్చో, మరి నిన్న మనం ప్రారంభించినటువంటి విషయాలని మళ్ళీ కొనసాగిద్దామా? అడిగాను దానికోసమే వచ్చాను. అడిగాను చెప్పు ఏమిటి? ఏం లేదు. అడిగాను రక్షించడము అంటే ఏమిటి? పరమాత్మ రక్షించడం రక్షించడం అంటున్నారు కదా, అంటే ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం అనే కదా అన్నాడు స్వామి. చెప్తా విను జాగ్రత్తగా. రక్షణ అంటే శత్రువుల బారి నుంచి తప్పించడం అనే ఒక్క పనే కాదు. ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి అనే ఏ రెండు అయినా కూడా రక్షణలోని భాగాలే. సాధువుల ఇష్టప్రాప్తి పరమాత్మ దివ్యమంగళ విగ్రహ దర్శనం, కళ్యాణగుణ అనుభవం, సరస సల్లాపజనిత ఆనందం. ఇది లభించాలంటే వాక్కులకి మనస్సుకి అందని తన నిజస్థితి నుండి వాక్కులకి మనస్సుకి అందే స్థితికి దిగిరావాలి. దానినే అవతారము అంటారు. అదే ప్రధాన ప్రయోజనం పరమాత్మ దిగిరావడానికి. అడిగాను మరి పరిత్రాణము అన్నా త్రాణము అన్నా కూడా ఒకటేనా అర్థం? విను మరి. పరిసాకల్యే అనేది ధాతువు, సకల విధములా అని అర్థం. పరి అనే ఉపసర్గ త్రాణము అనే పదానికి చేరింది. కనుక సాధువులు కోరుకున్న అన్ని విధముల ఇష్టప్రాప్తులు కలిగించడం అని భావం. చాలా బాగుంది అడియన్, సమంజసంగా ఉంది. మరి ధర్మ సంస్థాపనం అంటే స్వామి? ధర్మాలంటే ఏమనుకున్నా తప్పు లేదు. ఎందుకంటే చక్కగా పాటించబడే ఏ ధర్మమైనా మోక్ష పురుషార్థానికి దారితీస్తుంది. లేదా యథార్థమైన ధర్మం ఉపాయం భగవంతుడే అవుతూ ఉండగా కర్మయోగాది ఇతర ఉపాయాలని ధర్మాలని ఆశ్రయించేవారికి సరియైన అవగాహన తన దర్శన భాషణ ఉపదేశాల ద్వారా కలిగేటట్లుగా చేయడమే ధర్మ సంస్థాపన అని కూడా భావించవచ్చని నా అభిప్రాయం. అడిగాను మరి భవామి అనకుండా శ్లోకంలో సంభవామి అన్నాడు ఎందుకని కృష్ణుడు? సమ్యకు భవామి అని కదా దాని అర్థం. చక్కగా అగుచున్నాను అని దాని భావం. ఎవరెవరు దేని దేనికోసం అని భావిస్తే వారి వారికి దానికోసమే అని అనిపించేటట్లుగా చక్కగా అవుతూ ఉంటాను అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక యుగే యుగే అంటే యుగానికి ఒక్కసారి అని అర్థం కాదు, ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు అని. అడిగాను స్వామి, ఈ మూడు ప్రయోజనాలు కలిసి వస్తేనే స్వామి అవతరిస్తారనుకోవాలా, లేక ఏ ఒక్క ప్రయోజనం కోసమైనా అవతరించవచ్చా? అది ఆయనిష్టం కదా. సంభవామి ఆత్మమాయయా అన్నాడు. అంటే తన ఇచ్ఛ, స్వామి సంకల్పం అది. ఒకే ప్రయోజనం కోసం అవతరించినా ఎలాగూ వచ్చాం కనుక అన్నీ పూర్తి చేద్దాము అని అనుకోవచ్చు కూడా. స్వామి, మరొక విషయం. ఇప్పుడు కర్మయోగాన్ని వివరించి అది జ్ఞానయోగంగా ఎలా పరిణమిస్తుందో చెప్తూ మధ్యలో ఈ అవతార రహస్యం ఎందుకు చెప్పారు కృష్ణ పరమాత్మ అనే సందేహం నాకు మనస్సులో కలుగుతుంది స్వామి. చెప్తా విను. ప్రసంగవశాత్తు అనేమో చాలామంది కారణం చెప్తూ ఉంటారు, కానీ అధిక ప్రసంగానికి ఇది సమయమా? ఒక పక్కన యుద్ధరంగం, ఈ యుద్ధరంగంలో ఇప్పుడు ఏదో ప్రసంగవశాత్తు అక్కర్లేని కూడా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కాబట్టి కర్మయోగ జ్ఞానయోగాదులను అనుష్ఠించడానికి ఎంతకాలం, ఎన్ని జన్మలు పట్టేస్తాయో అనే భయం అర్జునుడికి పొడ చూపితే కష్టం కదా. అందుకని అతని మనస్సుకి ఒక సాంత్వన కల్పించడమే ప్రయోజనం. ఇది నా ఉద్దేశ్యం. స్వామి, ఇంత ఉద్దేశాన్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకనంటే తర్వాత శ్లోకం మనం చదువుకుంటే దాని అర్థం తెలిసిపోతుంది. అందువల్ల అడిగాను, చెప్పండి. జన్మ కర్మ చమే దివ్యం యోయం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మరి అన్వయం, అర్జున, మే దివ్యం జన్మ కర్మచః యః ఏవం తత్వతః వేత్తి సః దేహం త్యక్త్వా పునః జన్మ నైతి మాం ఏతి. అంటే అర్జున, అప్రాకృతమైన దేహంతోనే అవతరిస్తాను అనే విషయాన్ని, సాధురక్షణే ప్రధానంగా అవతరిస్తాననే విషయాన్ని ఎవరు స్పష్టంగా గ్రహిస్తాడో వాడు ప్రస్తుతమున్న దేహాన్ని వదిలిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మించడు, వాడు నన్నే పొందుతాడు. ఆహా స్వామి, ఎంత గొప్ప అవతార రహస్య జ్ఞానాన్ని, ఇంత గొప్ప ప్రయోజనం ఉందా? అవతార రహస్య జ్ఞానానికి ఇంత గొప్ప ప్రయోజనం ఉంటుందా స్వామి? మరేమనుకున్నావు స్వామి? అవతార రహస్యం అంటే తక్కువ చేసి భావిస్తున్నావా? సాక్షాత్తు పరమాత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే మరి. అడియని కావచ్చనుకోండి, మరి ప్రారంభ కర్మ ముగిసిన తర్వాత కదా మోక్షం రావాలి. ప్రారంభ కర్మ ఫలాన్ని ఇన్ని జన్మలకు అయిపోతుంది అనే గ్యారంటీ కూడా లేదు కదా స్వామి. అది కాక పరమాత్మ జన్మ కర్మ ఎరిగినంత మాత్రాన్నే మోక్షం వచ్చేస్తూ ఉంటే, ఇక ఈ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, శరణాగతి ఇవన్నీ చెప్పే మోక్షశాస్త్రమే వ్యర్థం కదా స్వామి. నాయనా, నువ్వు అలా ఆవేశపడిపోకు, కాస్త తేలికపడు. ఓ తమాషా ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. అడగండి స్వామి, దానికేముంది? చెప్పండి స్వామి. అడుగుతున్నా మరి. అయ్యో చెప్పండి స్వామి. పకోడీలు ఎలా చేస్తారు చెప్పు. స్వామి స్వామి, రామాయణంలో పిడకల వేటలాగా ఈ ప్రశ్న ఏమిటి స్వామి నా మీద? నన్నేదో ఆట పట్టిస్తున్నారు కదా మీరు. అబ్బే లేదయ్యా బాబు, విను. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ పకోడీ తినాలన్నదే చెయ్యవా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, ఒరే నాయన, శనగపిండిని కొని పట్టుకురా, పకోడీలు తిందువు అంది. అప్పుడు ఆ పిల్లాడు శనగపిండి కొనుక్కొచ్చాడు. ఇప్పుడు పకోడీలు ఎలా తింటానమ్మా అన్నాడు. పిండిని నీళ్లతో తడపాలి, నూనెలో మరిగించాలి, వేయించాలి, అప్పుడు కదా తినడం అని అడిగాడనుకో. స్వామి, ఇలాంటి ఉదాహరణలతో నా నోరు బాగానే కట్టేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు. అసలు విషయం చెప్పండి స్వామి. పరమాత్మ దివ్యమైన జన్మ చేష్టితములు జ్ఞానము కర్మయోగాది ఉపాయముల అనుష్ఠానానికి ఆటంకాలుగా ఉండే సమస్త పాపాలను తొలగించేస్తుంది. దానితో ఉపాయ అనుష్ఠానం పుష్కలంగా కలుగుతుంది. ఇక అప్పుడు జన్మాంతరం ఉండదు కదా. ఇలా అర్థం చేసుకోవాలి స్వామి. అలా జరుగుతుందని ఎక్కడ ఉంది స్వామి? ఎక్కడనా? మనకి చాలా ప్రమాణమైనటువంటి గ్రంథం విష్ణు పురాణం కదా. ఆ విష్ణు పురాణంలో 6.2.34 ఉంది. వినిష్పన్న సమాధిస్తు ముక్తిం తత్రైవ జన్మని ప్రాప్నోతి యోగి యోగాగ్ని దగ్ధ కర్మాచ యోచిరాత్. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతోంది, అవతార రహస్యం అవగతం కాగానే ఆశ్రయణం జరుగుతుంది. అది ఉపాసన అవస్థ. ఆశ్రయణం జరగగానే ఆయన యందు ప్రీతి కలుగుతుంది. అది భక్తి రూపాపన్న అవస్థ. అప్పుడు ఇంకా ఇతర విషయముల యందు మనస్సు వెళ్ళదు. అది సమాధి అవస్థ. అప్పుడు ఇక ఆయననే పొందుతారు. అది మోక్షావస్థ. ఇంకేం కావాలి? అందుకనే స్వామి ఏమంటున్నారు, త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి అనేది అక్షరాల నిజం. ఈ జన్మమందే మోక్షం. స్వామి చాలా బాగుంది. ప్రాణం పోయిన తర్వాత మోక్షమా? అంతవరకు మరి మళ్ళీ సందేహం వచ్చింది నీకు? చెప్తాను, నీకు అర్థమయ్యేటట్టే చెప్తా. ఇప్పుడు రైలు ఎక్కాలని వెళ్ళిన వాడి ప్రయాణం ప్లాట్ఫామ్ మీదకి చేరుకోగానే ప్రారంభమైనట్లే. రైలు రావడమే ఆలస్యం. రైలు వచ్చేంతవరకు వాడు చేసే పని ఏమీ ఉండదు. రైలు ఎప్పుడు వస్తుందా అని తొంగి చూస్తూ ఉండడం, లేటు వ్రాసాడేమో అని బోర్డులు చూడడం, స్టేషన్ మాస్టర్ని ఓసారి అడిగి రావడం, 2,000 శనగపప్పు గుళ్ళు కొనుక్కొని నోట్లో వేసుకుంటూ కూర్చోండం, ఓ పేపర్ కొని పట్టుకొని చదువుతూ కూర్చోవడం, వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఏమిటో ఈ ప్రయాణాలు వీరందరికీ అని నిట్టూర్పు. అందరి రైళ్ళు వస్తున్నాయి, మన రైలు రావడం లేదేమిటి అని అనుకుంటూ ఉండడం, ఇంకెంతలే ఇదిగో వచ్చేస్తుంది అని ధైర్యపడుతూ ఉండడం, ఇంతే. ఇంతకుంచి ఏమున్నది? అలాగనే దివ్యమైనటువంటి జన్మకర్మల అవగాహన కలిగినవాడు ఉపాసనాదులనే ప్లాట్ఫారం మీదకి చేరిపోవడం. అర్థమైందా? అర్థమైంది స్వామి. చాలా చాలా బాగుంది స్వామి. దివ్యమంటే కూడా ఒకసారి చెప్పండి. దివ్యమంటే అప్రాకృతం. అదే స్వామి అంటే ఏమిటి? ప్రాకృతం కానిది. అది కూడా అర్థమైంది స్వామి. ఈ ప్రకృతిలో పంచభూతాలతో చెయ్యబడి ఉంటాయి కదా అన్ని శరీరాలు, అప్రాకృతమైన శరీరాలు ఎలా ఉంటాయి అనేది దాసుడి ప్రశ్న. చెప్తా విను మరి. ఈ పంచోపనిషన్మయం అంటారు ఆ అశరీరాలని. ఉన్నటువంటి శరీరాలన్నింటినీ కూడా పంచోపనిషత్తులు కాదు, ఇవి పంచభౌతిక శరీరాలు, పంచభౌతిక శరీరాలు మనందరివి. కానీ అప్రాకృతం అంటే పంచ ఉపనిషన్మయ శరీరములు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలనే పంచభూతాలతో చేయబడినటువంటి శరీరాలని ఇప్పుడు ఏమంటుంటాం మనం? పాంచభౌతిక శరీరాలు అని అంటాం కదా. అలాగనే విశ్వ, పుమాన్, నివృత్తి, పరమేష్టి, సర్వ అనేటువంటివి 5. ఈ 5 చేయబడినటువంటి శరీరాలని పంచ ఉపనిషన్మయములు అంటారు. ఇవన్నీ ప్రకృతికి అవతలే ఉంటాయి, అవి అప్రాకృతములు. ఇంతకు మించి వీటి వివరాలు మనకి ఇప్పుడు అప్రస్తుతం. అడియన్. ఇదివరకు ఇలా అవతార రహస్య జ్ఞాన కారణంగా ముక్తిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవతార రహస్యం తెలుసుకున్నంత మాత్రాన ముక్తిని సాధించిన వాళ్ళు ఉన్నారంటారా స్వామి? ఉన్నారనే కృష్ణ పరమాత్మయే సెలవిస్తున్నాడు 10వ శ్లోకంలో. విను, వీతరాగభయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. మరొక్కసారి శ్లోకం చెప్తానే. వీతరాగభయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా అని అంటూ పదవ శ్లోకాన్ని స్వామివారు చెప్పి దానికి అన్వయము తాత్పర్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ విషయాలని రేపటి రోజున చూద్దాం. నేటికి 1858 ప్రశ్నలు పూర్తయ్యాయి. రేపటి రోజున ఈ ప్రశ్నతో కలుపుకొని మళ్ళీ ప్రారంభిద్దాం. అంతవరకు స్వామివారి దివ్య పాదారవిందములకు దాసోహం సమర్పిస్తూ వారు అనుగ్రహించినటువంటి ఈ విశేషాలను స్మరణ చేసుకుంటూ గడుపుదాం. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.